దరిద్రుడ దరిద్రుడని తిట్టాడు అనుకోండి, తిట్టినప్పుడు మన మనసుకు బాధ కలిగింది కాబట్టి ఈ మాటతో మనం ఇంకొకరిని తిట్టకూడదు. తన మనస్సుకి ఇతరులు ఏమండం వల్ల బాధ కలిగిందో ఆ మాటను ఇతరులకు అనకుండా ఉండడమే గొప్ప ధర్మం. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం అంటే అదే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆపై ఇంకొక గొప్ప మాట అన్నాడు, ఇతరులు తిడుతున్నప్పుడు తాను తిట్టకుండా మాట్లాడకుండా ఊరుకోవడం వల్ల లాభం ఏమిటట? ఆక్రుశ్యమానో నాక్రోశేన్ మంజురేవంతి తిక్షతి ఆక్రోష్టారణ్యర్థహతి సుకృతంచాస్య విందతి అని ఈ 7వ శ్లోకంలో చాలా గొప్ప మాట చెప్పాడు. ఒక వ్యక్తి మనల్ని తిట్టాడు, అప్పుడు మాట్లాడకుండా ఊరుకోండి. తెగ తిట్టేస్తున్నాడు, మాట్లాడకుండా ఊరుకోండి. అప్పుడు ఊరుకోవడమే ఓర్పు. ఆ ఊరుకోవడం వల్ల ఏమవుతుందట? అది ఎవడు మనల్ని తిట్టాడో ఆ తిట్టిన వాడిని, ఆ తిట్టు వాడిని కాల్చి నాశనం చేసేస్తుందట. అది ఆక్రోష్టారం నిర్దగతి. తెగ తిడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా అనుభవించండి ఆ తిట్టుని లోపల లోపల. ఏమీ తిరిగి సమాధానం చెప్పని ఆ పుణ్యాత్ముడిని తిట్టిన పాపం 1000 రెట్లు వేగంతో వెనక్కి తిరిగి వచ్చి తిట్టిన వాడిని కూలంకషంగా నాశనం చేసేస్తుంది, కూకటి వేళ్లతో వాడిని పెకలించేస్తుంది. అందుకే అనవసరంగా జ్ఞానులు తిట్టకూడదు. ఇప్పుడు అర్థమైందా? వెనకాతల వాడు మిమ్మల్ని ఎలా తిట్టుకుంటున్నాడంటండి, ఆడెలా అంటున్నాడంటండి, మీరు పట్టించుకోండి అంటారు కొంతమంది. నాకేం పెద్ద ఆనందం ఏం చేసేపరా, వాడు తిట్టుకోవడం వల్ల నాకు ఎంతో ఆనందం. నేను నాకు తెలియదు, నేను పట్టించుకోను, వాడు తిట్టినా నేను మాట్లాడను. ఇప్పుడు తిట్టిన వాడు ఏమైపోతారు చెప్పండి? పద్మాకర్ గారు ఇలాంటి వాట అని ఓ కురవయ్య గారి దగ్గరికి వెళ్ళాడు వాడు, లేకపోతే ఈవిడితో చెప్పాడు, ఆవిడతో చెప్పాడు, నాకేం నష్టమా? ఆ మాట విని నా దగ్గరికి మీరు రాకపోతే ఏమన్నా నా కొంప ములిగిపోయిందా? ఆ తిట్టిన వాడిని ఈ తిట్టు వెళ్ళి సర్వనాశనం చేసి కాల్చి చేస్తుంది. అది ఇక్కడ చెప్పిన మాట. ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చేస్య విందతి. వాడి పుణ్యం తిరిగి విడిగిచ్చేస్తుందట. ఇప్పుడు ఇది నాకు ఎంత సుఖమో ఆలోచించాడు. కాబట్టి రేపటి నుంచి మీకు కావాలంటే తెగ తిట్టుకోండి అను గురించి, నాకేం మెంగల, మీ పుణ్యం నాకు వస్తుంది, హాయిగా నేను ఇంట్లో కూర్చుంటా, నా పాపం మీకు వస్తుంది, ఆ తిట్టినటువంటి వాడు నశించిపోతాడని చెప్పారు. ఈ శ్లోకాన్ని ఫోటోస్టాట్ చేసి రాసుకోవాలి. ఏమన్నారు? ఆక్రోష్టారం నిర్దహతి. ఇతరులను ఎవడు తిట్టాడో ఆ వ్యక్తి తన తిట్ల వల్ల తాను తానే కాలిపోతాడు, ఈ తిట్టు వాడే కాలు చేస్తుందట. సుకృతం చేసి విందతి, వాడి పుణ్యం పోతుంది. ఆ పుణ్యం ఎక్కడికి ఎడుతుంది? ఎవరిని తిట్టాడో వాడి దగ్గరికి పోతుంది. కాబట్టి మనల్ని ఎవరిన తిట్టేవాడు మనకి ఎంత ఉపకారం చేస్తున్నాడో చూడండి. 100,000 రూపాయలు ఆస్తి ఇవ్వడం కంటే మనల్ని తిట్టేవాడే చాలా గొప్పవాడు అనమాట. అలాగని రేపటి 100,000 రూపాయలు ఆస్తి ఇవ్వడం మానేయమని కాదు సుమి. ఇది అదే, ఇది ఇదే. ఇంకొక గొప్ప మాట చెప్పాడు. అందుకే ఇతరుల హృదయానికి గాయం కలిగించే, వ్రణం కలిగించే పనులు చెయ్యరాదు. తిట్టు తినిన వాని పాపం తిట్టిన వారికి అంటుకుంటుందని కనిపెట్టు. క్రూర వచనం పలక్కో. కఠోరంగా అవతల వాడి గురించి 10 సార్లు నేరాలు చెప్పకో. చెప్పడం కంటే ఇప్పుడు ఇంకో గొప్ప మాట చెప్పాడు. మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా ఫలానా వాడు చెట్టవాడని చెబుతున్నాడు అనుకో, ఒరే నీ అమ్మ కడుపు మాట నాకు చెప్పకరానండి, ఇంచే చెప్పనా? ఆ చెప్పిన వాడికి సగం పాపం వస్తే విన్నవాడికి మిగతా సగం వస్తుందిట. దిక్కుమాలు వాడు ఈ విషయం ముందే తెలిస్తే మనం ఎవరన్నా తిడుతుంటే బాబు బాబు నా దగ్గర తిట్టకరా అందాం. ఆ మాట ఇప్పుడు చెప్పాడు ఇక్కడ. ఇది కూడా మనం ఆ సూత్రాల్లో వేసి పారేయాలి. రేపు పొద్దున ప్రార్థనాగార సంఘం వాళ్ళు వేసేటటువంటి పుస్తకంలో మంచి మంచి పుస్తకం తయారవుతుంది బాబోయ్, అది తొందరగా ఇవ్వండి బాబోయ్ అని బతిమాలుతాను. మాఘమాసం వచ్చేసింది, లాగానం పేకానం ఆపేసి మాఘమాసంలో ఈయన ఈ పురాణం పూర్తి అయ్యే లోపు మాకు ఆ పుస్తకం ప్రసాదించండి. ఆ పుస్తకం 10 సార్లు చదువుకుని తరిస్తాం మేము. అత్యద్భుతమైనటువంటి విశేషాలు చెప్పారు ఇందులో. హీనుని నుండి ఎంత గొప్ప వస్తువైనా గ్రహించరాదట. అవతల వాడు హీనుడు, పరమ పాపాత్ముడు, దుర్మార్గుడు. వాడు పట్టుకొచ్చి వజ్రం ఇచ్చినా సరే పుచ్చుకోకూడదట, వాడు హీనుడు. ఎందుకంటే వాడు ఆనాటి వరకు చేసిన పాపాలన్నీ ఆ వస్తువు ద్వారా మనకి సంక్రమిస్తాయి. అంచేత హీను నుండి ఎట్టి పరిస్థితులలో ఎంత గొప్ప వస్తువైనా సేకరించవారు. నహీనత పరమస్యాత్ అదీత అంటే పరమ పాపాత్ముడు హీనుడు మనకి ఎంత గొప్ప వస్తువు ఇచ్చినా ఆ వస్తువు సేకరించరాదు. యయా సవాచ పరవుద్విజేత నతాం వదే దుశతీం పాపలోక్యం. ఇతరులు ఏది పలికటం వల్ల తన మనస్సుకి నొప్పి కలుగుతోందో అటువంటి చెడ్డ మాటలు తాను ఇతరుల విషయంలో పలకూడదు. అదే పాపలోకాలు పోవడానికి కారణమవుతుంది. అరుంతదుడు అని ఒక వ్యక్తికి పేరు. అంటే అర్థం ఏమిటో తెలుసా? తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తన చర్యల ద్వారా ఇతరుల మనస్సులలో గాయం చేసేవాడు అని అర్థం అన్నమాట. మనస్సుకి గాయం చేయాలి అంటే నోటికొచ్చినటువంటి తిడుతూ ఉంటే ఏమనిపిస్తుంది? పది మందిలో ఓ నోటికొచ్చినటువంటి తిట్టేసాను కూడా వ్యక్తిని బయటికి పిలిచేలా రారా అని వాడి మనస్సు గాయమైంది. లేదా తన ప్రవర్తన ద్వారాను, ఇంకో రకంగానో ఇంకో రకంగానో ఇలా హృదయానికి గాయం చేసేవాడిని అరుంధతుడు అంటారు. అటువంటి దౌర్భాగ్యుడు అశుభ స్వరూపుడు. వాణ్ణి యముడు కొరడాకర్రతో కొట్టి ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టి గదలతో పొడిచి కింకరులతో కొళ్ళ పొడిపించేసి నాశనం చేసేస్తాడు. తర్వాత ఇతరులను తీక్షణమైనటువంటి మాటలతో బాధ పెట్టేవాడు. వీళ్ళందరూ కూడా పరమ అశుభ స్వరూపులు. వాడు దేనిని మోస్తున్నాడు అంటే అవిద్యాదలక్ష్మీకతమం, దరిద్ర దేవతను మోసుకుపోతాట. కొంతకాలానికి నిత్యం తిట్టేవాడు, నిత్యం ఇతరులను బాధ పెట్టేవాడు, నిత్యం పరుల హృదయాన్ని గాయపరిచేవాడు కొంతకాలానికి దరిద్ర దేవతను మూటగట్టుకుపోతాడు. మహాపుణ్యాన్ని కూడా ఈ నిత్య దోషణం తొలగించేస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితులలో పరుష వాక్కులతో ఇతరులను బాధపడరాదు. ఆ పరుష వాక్కుల వల్ల గుండె బాధపడిన వాడు రాత్రిపౌళ్ళు ఏడుస్తాడు కదండి, నన్ను ఇంత మాటనేసాడు, నన్ను ఇంత మాటనేసాడు వాడు అని రోజు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు గాయమై కొట్టేస్తుంది. ఇతరుల హృదయాల్లో గాయమై గుచ్చుకునే ఆ వాక్యాలు, ఆ మర్మాలను బాధ పెట్టేటటువంటివి సర్వనాశనం చేసేస్తాయి. అందుకే వివేకి ఎప్పుడూ పరుష వాక్కులను ఉపయోగించడు, ఇతరులను బాధ పెట్టడు. తెలివైన వాడు నానాటికి మనం ఏం చేయాలంటే ప్రశాంతతను నేర్చుకోవాలి, సమస్త ప్రాణులతో మైత్రి ఉండాలి, దానం మధుర వచనం పలకడం ఇవి చాలా గొప్పవట. మూడు చెప్పాడండి, ఈ మూడు చాలా గొప్పవి. ఇవన్నీ ఏఐ తన కొడుకు చెప్పాడు. ఈ విషయాలను ఇంద్రుడు ఋషులతో దేవతలతో కలిసి వింటున్నాడంటే ఈ విషయాలు ఎంత గొప్ప ఆలోచించాలి మనం. సమస్త ప్రాణుల మీద మైత్రి లేక సానుభూతి ఉండడం, దానం చెయ్యడం, మధురమైన పాటలు మాట్లాడడం, ఈ మూడితో సాటి అయిన తపస్సు లేదు. ఈ మూడు చాలా గొప్పవట, ఈ మూడు చాలా జ్ఞానములట, ఈ మూడు చాలా గొప్పవట. ఈ మూడు ఉన్నవాడికి అమ్మవారు ప్రత్యక్షమవుతుందట. అది ఈ శ్లోకం యొక్క అర్థం. కనుకే ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా మాట్లాడుతూ ఉండాలి. నెమ్మదిగా మాట్లాడి ఇతరులను ఆకట్టాలి, ఇతరులలో ఓర్పుని పెంచాలి, జ్ఞానాన్ని పెంచాలి. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషాలను విను నాయన కుమార. పరుష వాక్కులతో ఇతరులను బాధ పెట్టకు. పూజ్యుల్ని పూజించు, ఇంటికి వచ్చిన పెద్దల్ని పూజించు, అభిశాప వచనాలతో ఇంటికి వచ్చిన చెడమడ తిట్టి పంపించకు అని యయాతి పూర్వుకి నీతులు బోధించాడు. అది విన్నాడు ఇంద్రుడు యయాతితో, నహుషపుత్ర యయాతి రాజా చాలా మంచి మాటలు చెప్పావు, ఇవన్నీ ఇప్పుడే ప్రింట్ చేయించేసి నేను అందరికీ పంచిపెడతాను. దేవతలారా, ఋషులారా, ఇవి లోకంలో వ్యాపింపచేయండి. సరే, నువ్వు కుమారుడికి మంచి మాటలు చెప్పి రాజ్యం ఆయనకు అప్పగించి అడవికి వచ్చి తపస్సు చేసుకుంటున్నావు, వానప్రస్థుడు అయ్యావు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంద్రుడు ఇవన్నీ అడిగి కర్మగాల్చాడు ఇప్పుడు చెట్ట చివర, నువ్వు చాలా గొప్ప తపస్సు చేసావట, నీ తపస్సు సామాన్యమైనది కాదని అమ్మవారిని పూజిస్తే అమ్మ కూడా ప్రత్యక్షమైందని విన్నాను. నీ అంత పూజ, నీ అంత దానం, నీ అంత తపస్సు చేసినవాడు ఇంకెవడన్నా ఉన్నాడయ్యా నీకుతో సమానం వచ్చేవాడని అడిగాట. కోన్యస్తుల్య తపసాతే యయాతే, ఓ యయాతి మహారాజా, తపస్సులో నీకు సాటి అయినవాడు ఎవడని అడిగితే యయాతి గారికి ఒక్కసారి అహంకారం వచ్చేసింది. నాహం దేవ మనుష్యేషు నగంధర్వ మహర్షిషు ఆత్మనస్తపసాతుల్యం కంచిత్ పశ్యామి వాసవ. ఓ ఇంద్ర, గొప్ప విషయం అడిగేవయ్యా, ఇదిగో చూసుకో మీసం ధ్యాం. నాతో సమానమైన తపస్సు, నాతో సమానమైన పూజ చేసిన వారు దేవతల్లో లేరు, మనుషుల్లో అసలే లేనే లేరు, గంధర్వుల్లో లేరు, మహర్షులలో లేరు. నాంత గొప్పవాడు నేనేనయ్యా. సముద్రాన్ని ఎవరితో పోలుస్తాం? గగనం గగనాకారం సాగర సాగరోపమహ రామరావణయోర్ యుద్ధం రావరావణయోరితి అని అనన్య అలంకారం అది. సాధారణంగా ఉపమాలంకారం పోలిక పెడతాం ఒకదాంతో, కానీ ఇది అనన్యోపమం అన్నమాట. సాటి లేదు దీంతో, దానికి అదే సాటి. ఆకాశాన్ని ఆకాశం అంత వెడల్పోయింది అనాలి. అంతేగాని ఆకాశం అంటండి మా కళ్యాణ మండపం అంత పెద్దదండి అంటే అంత అసహ్యంగా ఉంటుంది. ఆకాశం ఎక్కడ, మన కళ్యాణ మండపం ఎక్కడ? సముద్రాన్ని సముద్రంతో పోల్తాలి. సముద్రం అండి చాలా పెద్దదండి, మా ఏలూరులో తమ్మిలేరు అంత ఉంటుందండి అని చెబితే అంత అసహ్యం. ఎక్కడ సముద్రం, ఎక్కడ తమ్మిలేరు? కాబట్టి సముద్రం సముద్రమంత విశాలమైంది, ఆకాశం ఆకాశం అంత విలువైంది. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే, ఇంకా దాన్ని దేంతో పోల్చకూడదు. రామరావణ యుద్ధం అండి మా మొగుడు పెళ్ళాలి యుద్ధం లాంటిదండి అన్నట్టు వెనకడి కావడం. ఆ మొగుడు పెళ్ళాలు పట్టుకున్నట్టు ఉంటుంది రామరావణ యుద్ధం అంటే. కాబట్టి అబ్బెబ్బెబ్బే అనన్వయాలంకారం అంటారు దీనిని. అలాగే తపస్సులో నాంత గొప్పవాడు మరొకడు లేడు. తపస్సు అంటే నా తపస్సు నాదే, నేనే గొప్ప తపస్శాలిని. నాంత గొప్పవాడు లేడు మరొకడు, అధికుడు లేడు తక్కువవాడు లేడు. అనగా ఇంద్రుడు, ఇంతవరకు నువ్వు బోధించిన జ్ఞానం ఒక ఎత్తు, ఈ దెబ్బతో నీ పని అయిపోయింది అన్నట్ట. ఆయన ఏమయ్యాడనే తెలుసుకోవాలంటే మళ్ళీ రేపటి రోజు మత్స్య మహాపురాణంలో అంబికావారి అష్టాదశ పురాణాల్లోని పదవ పురాణ పుష్పంలో మత్స్యనారాయణుడు మరువుకి చెబుతున్నటువంటి విశేషాలు, శౌనకాది మహర్షులకి సూతుడు చెబుతున్నటువంటి ధర్మాలలో యయాతి మహారాజు గారి చరిత్ర మనం ముచ్చటించుకున్నాం. యయాతి తన దివ్యశక్తితో తన మహాతపస్సుతో సమస్త లోకాలు సాధించి ఎక్కడ పడితే అక్కడ తిరగగలిగే శక్తి ఉండి ఇంద్రుడికి ధర్మాలు కూడా బోధించాడు. ఆఖరణ ఇంద్రుడు అన్నీ విని అడిగాడట, ఏమని? సర్వాణి కర్మాణి సమాప్య రాజన్ గృహాత్ పరిత్యజ్య వనం గతోసి పృచ్ఛామి తత్వాం నహుషస్య పుత్ర కోన్యస్తుల్యస్తపసాతే యయాతే. ఓ నహుషపుత్ర యయాతి మహారాజా, నీవు గృహస్థుడవుగా సర్వకర్మాలను ముగించుకున్నావు. ఒక సంసారంలో ఉన్నవాడు ఎన్ని చెయ్యాలో అన్ని పుణ్యకార్యక్రమాలు సక్రమంగా చేసావు, సందేహం లేదు. భోగాలు అనుభవించావు, దానాలు చేసావు, ధర్మాలు చేసావు, యజ్ఞాలు చేసావు, సత్కర్మలన్నీ ఆచరించావు, చాలా సంతోషం. ఇంకా వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యం చేరుకున్నాక గొప్ప తపస్సు చేసావు, అమ్మవని పూజించావు, నీ తపస్సు చాలా గొప్పదన్నారు. నీతో సమానుడు ఎవరున్నారో చెప్పు అనగా యయాతి అన్నాడట, ఇంద్రా అది మాత్రం సామాన్యమైన విషయం కాదు. దేవతలలో కానీ మనుష్యులలో కానీ గంధర్వులలో కానీ మహర్షులలో కానీ తపస్సులో నాతో సాటి వచ్చేవాడు ఈ సృష్టిలో ఒక్కడు కూడా లేడు. అందరికంటే నేనే గొప్పవాణ్ణి. ఈనాటి వరకు సప్త ఋషులు కూడా నా తపస్సుతో సాటిరారు, అంత తపస్సు చేసేసాను నేను. ధర్మాచరణంలో పుణ్యకర్మాచరణంలో నాకు సాటి మరొకడెవడో లేడు అనగానే ఇంద్రుడు, ఇంతవరకు చేసిన గొప్పదంతా నీ ఒక్క ఈ ఆత్మస్థితితో పోయిందన్నట్ట. ఆత్మస్థుతి పరనింద. నువ్వు పనికి మాలినవాడు అని ఇతరులు తిట్టడం, నాంతో గొప్పవాడు లేడని పొగుడుకోవడం, ఈ రెండు. ఇక్కడ ఎందుకు ఇతను పతనం అవుతున్నాడంటే తనంత గొప్పవాడు తాను చాలా గొప్పవాడు అనుకోవచ్చట, మరొకడెవడు ఉండడు అనుకోవడమే ప్రమాదం. అది నేను చాలా గొప్పవాణ్ణి, నేను మంచివాణ్ణి, లేకపోతే కర్మ చేసేవాణ్ణి, ధర్మం చేసేవాడిని అనుకోవాలి మానవుడు. అలా అనుకోకపోతే దోషమే. కానీ ఇతరులు ఎవరూ నారా చేయలే, ఇతరుల కంటే నేనే బాగా చేశాను అనుకోవడం వస్తుంది, అది పెద్ద సమస్య. అంటే అక్కడ పరనింద దోషం వచ్చింది. ఆ దోషం నీ కొంప ముంచేసిందయ్యా అన్నాడు ఇంద్రుడు. యదావమంస్థా సదృశశ్రే యశశ్చ పాపీ యశశ్చ విదిత ప్రభావ తస్మాల్లోకాహ్యంతవంతస్తవేమే క్షీణే పుణ్యే పతితో సద్యరాజన్. నీవు ఎంతమంది కంటే నేనే గొప్పవాణ్ణి, వీళ్ళెవ్వరూ తపస్సులో నాకు సాటిరారు, ధర్మంలో సాటిరారు, పుణ్యకర్మలలో సాటిరారని తక్కిన వాళ్ళని అవమానించావు, హీనులు అన్నావు. అంటే సప్త ఋషులు కూడా నీకంటే హీనులు అయితే అయి ఉండొచ్చు కాక, నీ నోటితో అన్నావు కాబట్టి ఈ క్షణమే నీ సమస్త పుణ్యాలు పోయాయి. నీవు ఇన్ని లోకాలకి తిరగగలిగే శక్తి అంతరించిపోయింది.
డామని భూలోకానికి నరకానికి పతనమై పడిపో అన్నట్టు. ఏ అతి పశ్చాత్తాపడ్డాడు. అయినప్పటికీ ఆయనకు ఒక విషయం తెలుసు, మహాత్మా ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఈ మాట నా చేత పలికించింది, చేసింది దోషం, పుణ్యం పోతోంది, పోయినందుకు బాధపడను నేను, మహాత్ములను అవమానించానని బాధపడుతున్నా, తగిన ఫలితం వెంటనే అనుభవించడానికి సంతోషంగా అనుభవిస్తాను, కానీ ఒక్క చిన్న కోరిక, సుర నర గరుడోరగ గంధర్వ సప్త ఋషులందరినీ అవమానించిన పాపానికి ఫలితంగా భూలోకంలో పడిపోతే పడిపోవచ్చుగాక, ఆ పడేదేదో పుణ్యాత్ముల మధ్యలో పడేలా చేస్తే ఆ పాపములో కూడా పుణ్యం అనుభవిస్తాను. ఎలాగో నరకానికి పడిపోవాలి లేక మానవ లోకంలో పడిపోవాలి, ఆ పడేటప్పుడు సజ్జనుల మధ్యలో పారి, స్వర్గం లేకపోయినా పర్వాలా, అది నరకమైనా పర్వాలా, అక్కడ మంచివాళ్లలో పారిస్తే మళ్ళీ మంచివాళ్లతో మంచి సాంగత్యం చేస్తాను, ఎవరో మహానుభావులు చెప్పే మంచి పురాణాలు వింటాను, లేక ఎవరికైనా ధర్మ సందేహాలు అడిగితే తీరుస్తాను, సద్గోష్ఠి వల్ల మళ్ళీ నేను పుణ్యం పొందగలుగుతాను. ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి, ఏ స్థితిలో ఉన్న సజ్జనుల సాంగత్యం వల్ల మళ్ళీ వాడు గొప్పవాడు అవ్వచ్చు. ఆ రకంగా సజ్జనుల సాంగత్యం అన్నిటికంటే గొప్పది. భగవంతుడు భూలోకంలో ఇన్ని యుగాలు పెట్టి, ఆ యుగంలో కలియుగాన్ని పెట్టి, కలియుగంలో మానవులు తరించడానికి మనకు అందించిన ఒకే ఒక్క మార్గం అదే ఈ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం కేవలం ఇలాంటి పురాణ శ్రవణాదుల్లోనే దొరుకుతుంది. ఇదే బయటికి వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు మీరేం చేస్తారు, ఎల్లాయం ఇలా చేసిందిట, పుల్లాయం అలా చేసిందిట, వెంకయ్య ఎలా చేసేట, వెర్రి కొంకయ్య ఎలా చేసేట అని వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్పుకుంటారు. వాడు బాంబు వేసాడా, వీడు కత్తి పెట్టి కొట్టాడా, వీడు కర్ర పెట్టి నరికాడా, వాడు ఇంకోటి పెట్టి కొట్టాడా, అది ఇక్కడికి వచ్చిన కాసేపు. నిన్న పురాణానికి రాలేకపోయానండి, నిన్న ఏం చెప్పారు అను అడిగేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారని భావిస్తున్నానులేండి నేను. నేను అలా భావిస్తున్నాను, నా భావం నిజమే అయి ఉంటుంది. ఏంచేతంటే అది అలాగే సందేహం లేకుండా అంచేది, ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి కథ ఏమైంది, ఒకవేళ రాకపోతే వస్తే నిన్నటి తర్వాత ఇవాళ ఏం జరుగుతుందని ఒక ఆసక్తితో వస్తారు. ఇది సాంగత్యం, సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యమే మనిషిని రక్షిస్తుంది. అందుకే ఏ అత ఏమన్నాడు, ఎక్కడ పడిపోయినా పర్వాలేదండి, అంబికా దర్బారుపతి వాళ్ళు అష్టాదశ పురాణాలు చెప్పిస్తున్నారట, ఆ శివాలయంలో అక్కడ పడేటట్టు చేయండి బాబు, అక్కడ 10 మందితో సత్కాలక్షేపం చేస్తాను, ఆ రకంగా తరిస్తానంటాడు. ఆయన కూడా చివరికి మనల్ని తలుచుకుంటాడనమాట ఈ రకంగా. కాబట్టి ఈ ఒక్క ఉపకారం చెయ్యి. వెంటనే ఇంద్రుడు వరమిచ్చాడు. సతాం సకాశే పతితోసి రాజం స్చుత ప్రతిష్టాం యత్ర లబ్ధాసి భూయక ఏవం విదిత్వాతు పునర్యయాతి నతేవ మాన్యా సదృశాశ్రేయసశ్చ. యయాతి రాజా, నాకు బాధగా ఉంది నీలాంటి పుణ్యాత్ముడు ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన వాడు మళ్ళీ పతనమైపోవడం, అయినా నీవు పడేటప్పుడు సజ్జనుల మధ్యలో పడేటట్టుగా ఇస్తున్నాను వరం. ఆ సజ్జనులతో మాట్లాడతావు, వాళ్లతో సద్గోష్ఠి చేస్తావు, నువ్వు జ్ఞానివి కాబట్టి వాళ్ళకి సందేహాలు తీరుస్తావు. అప్పుడు మళ్ళీ నిలకడగా ఇంకా అధఃపాతాళానికి పడిపోకుండా నిలబడతావు, మళ్ళీ ఉద్ధరింపబడతావు, మళ్ళీ పైకి వస్తావు. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఏవం విధి త్వాతు పునర్యయాతే నతే అవమాన్యాః సదృశాః శ్రేయసశ్చ. ఈ మాట అందరూ నోట్ చేసుకోవాల్సిన మాట, బుర్రలో కానీ కాగితం మీద కానీ ఎక్కడో చోట గుర్తుపెట్టుకోండి. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో శాశ్వతంగా. ఇంక నీ జీవితంలో ఎప్పుడు నీతో సమానమైన పండితుల్ని కానీ, నీకంటే ఎక్కువ గొప్పవాళ్ళైన జ్ఞానులను కానీ అవమానించకు. నాకంటే మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళు, నేనే గొప్పవాడిని ఎప్పుడు అనకు. నీకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను జ్ఞానిని అనుకో, ఇతరుల కంటే జ్ఞానిని అనుకో. నా అంత జ్ఞాని కానీ నా అంత తపస్శాలి కానీ లేడు అని ఎట్టి పరిస్థితులలో ఎవరిని అవమానించకు, అలా అవమానిస్తే పాతాళానికి పతనమైపోతావు. ఈ దృష్టిలో పెట్టుకున్నాడు ఇంద్రుడు. యయాతికి చెప్పడం కాదు ఇది, మనకే చెబుతున్నాడు. మనం కూడా నా వంటి పూజ చేసేవాడు, నా వంటి తపస్సు చేసేవాడు లేక నా అంత గొప్పవాడు లేడని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మిమ్మల్ని ఇతరులు పొగిడేలా చూడండి, మీరు మాత్రం మిమ్మల్ని మీరు పొగుడుకోకండి. అది మనం చేయవలసిన పని. అలాగని ఆత్మ న్యూనతతో హీనత్వంతో నేను పనికి మాలినవాడిని అనుకోకండి సుమా, మనం ఎప్పుడు పనికి మాలిన వాళ్ళం కావు. మనం పండితులమే, మనం జ్ఞానులమే, మనం ఉపాసకులమే అనుకోవాలట. ఇతరుల కంటే నేనే గొప్పవాడిని మాత్రం అనకూడదట. ఈ రెండూ దృష్టిలో పెట్టుకున్నవాడు తరిస్తాడు. ఇది గృహస్థాశ్రమ ధర్మం అని ఇంద్రుడు పైనుంచి కిందకు తోసేశాడు. తలకిందులుగా పడిపోతున్నట్ట యయాతి. సరిగ్గా దారిలో ఒక మహాద్భుతమైన సమస్త లోకాలు దాటి కింద పడిపోతుండగా భూలోకాన్ని దగ్గరకు వచ్చే ముందు నరకానికి భూలోకానికి మధ్యలో ఒక విచిత్రమైన సంధి ఉంది. ఆ సంధి ప్రదేశంలో పడిపోయట. అది నరకం దాటిన తర్వాత భూలోకానికి మధ్యలో ఉందన్నమాట. చూడండి, త్రిశంకు స్వర్గం అని ఉంది. త్రిశంకుడు స్వర్గంలోనూ లేడు, అలాగని భూమి మీద లేడు. మధ్యలో స్పెషల్ లోకం కట్టించుకున్నాడు. అలాగే ఒక ప్రత్యేకమైన లోకం ఉంది. అదే ఒకనొక రాజర్షి లోకం. ఆ రాజర్షి లోకం దగ్గరకు వచ్చాట. అక్కడికి రాగానే వచ్చిందట, ఆహాహా, ధూపదీప పరిదీప్తం వై మనోజ ప్రదీపనమయ్యున్న తదీయ గేహమునకు పంచేషు పంచేషుడై. అక్కడ ఒక అద్భుతమైనటువంటి భవనం ఉంది. ఆ భవనం ఎలా ఉన్నది? ధూపదీప పరిదీప్తం వై, అక్కడ లోపల ఓ అగరత్తులు వెలిగిపోతున్నాయి, దీపాలు వెలిగిపోతున్నాయి, మంచి పరిమళ మిళితమైన ఆ అంబికా దర్బార్బత్తి వెలుగుతున్నటువంటి దీపారాధన తరగబడి ఉన్నటువంటి ప్రదేశం మధ్యలో ఉన్న ఆ భవనంలోకి వచ్చాట. అక్కడికి వచ్చేసరికి రాజుగారికి పంచేషు పంచేషుడు, మన్మధునికే మన్మధుడా అన్న ఒక అందగాడు కనిపించాడు. ఆ అందగాడికి పక్కన ఇంకో అందగాడు కనబడ్డాడు. కొంతమంది మహానుభావులు అక్కడ కూర్చున్నారు, సుందరులు, కాని వాళ్ళు తపోదీక్షతో ఉన్నారు. మహారాజుల్లాగే ఉన్నారు, రాజఋషుల్లాగా ఉన్నారు. అలాంటి మహానుభావులు కనిపించారు. వాళ్ళు వెంటనే ఇతను కిందకి దిగిపోతూ ఉంటే గబుక్కుని చెయ్యట్టుకున్నారట. యయాతిని టక్కన ఆగిపోయాడు. ఎవరినో పట్టుకునేసరికి పడిపోయేవాడు ఆగిపోయాడు అన్నమాట. ఆ వ్యక్తుల్లో ఒకడి పేరు అష్టకుడు, ఇతను చెయ్యి పట్టుకున్న వాళ్ళలో. ఆ అష్టకుడు అనేటటువంటి వాడు గొప్ప బ్రహ్మర్షి. ఆయన పక్కనే మరొక ఆయన ఉన్నాడు, ఆయన ఒక రాజఋషి. ఆ పక్కనే మరొకడున్నాడు, ఆయన ఇంకొక ఋషి. ఇలాంటి వాళ్ళు కొంతమంది అతను చేయి పట్టుకున్నారు. అందులో ఈ అష్టకుడు అనేటటువంటి రాజఋషి ధర్మ మార్గస్వరూపుడు, ఎప్పుడూ ధర్మం తప్ప అధర్మం ఎరగనివాడు. వేదమే లోకాన్ని నిలబెడుతోందని తెలుసు ఆయనకి. అర్చన ఎలా చేయాలో తెలుసు. నిత్యం షోడశ ఉపచారాలతో భగవంతుడి పూజిస్తాడు. ధ్యానము, ఆవాహనము, సింహాసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, ఆభరణము, అలంకారము, పుష్పము, గంధము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, హారతి, మంత్రపుష్పము, ఈ ఉపచారాలని షోడశ ఉపచారాలు అంటారు. ఈ 16 రకాల ఉపచారాలతో నిరంతరం భగవంతుడిని ఎవడు భక్తి శ్రద్ధలతో అర్చిస్తాడో అటువంటి వాడికి ఐశ్వర్యములన్నీ లభిస్తాయట. అటువంటి షోడశోపచారములతో భగవంతుణ్ణి నిత్యం పూజించేటటువంటి మహానుభావుడు గనక వేద మార్గాసక్తుడు అని పేరు అష్టకుడికి. అటువంటి అష్టకుడు ఇలా అన్నాడు, కస్త్వం యువాసవతుల్య రూపః సతేజసాదీప్యమానో యథాగ్నిహి పతస్సుదీర్ణాంబుధరాంధకారాత్ ఖాత్కేచరాణాం ప్రవరో యథార్కః దృష్ట్వా చత్వాం సర్గపథాత్పతంతం వైశానరార్కద్యుతిమప్రమేయం కిన్ను స్విదే తత్పతతీతి సర్వే వితర్కయంత పరిమోహితాస్మక. స్వామి, నీవెవరివి? మనిషివి చూస్తే యువకుడిలాగా ఉన్నావు, ఇంద్రుడి వంటి రూపంతో ఉన్నావు, నీ తేజస్సు చూస్తే అగ్నిలా ఉన్నావు. సూర్యుడు, చంద్రుడు మొదలైన మహానుభావులు కోవకి చెందినవాడిలాగాను ఉన్నావు. ఆకాశం నుంచి కిందకి దిగుతూ ఉంటే స్వర్గం నుంచి కింద పడుతూ ఉన్న ఒక నక్షత్రంలాగా ఉన్నావు, నక్షత్రం రాలిపోతుందా అన్నట్టున్నావు. మా అందరినీ నీ దివ్యమైన దేహ కాంతితో ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నావు. స్వర్గ మార్గం నుంచి కిందకు వస్తున్న విష్ణువా, చంద్రుడివా, ఇంద్రుడివా, ఉపేంద్రుడివా, మరెవరివి నీవు? నిన్ను అడగాలంటే మాకు భయం వేస్తోంది, కానీ పడిపోతున్నావు ప్రస్తుతం, అందుకు అడిగాను, లేకపోతే అడగం. నీవెవరవి? ఎవరో అని శంకించదా? ఎవరో అని శంకిస్తున్నావు. సజ్జనుల దగ్గర ఉన్నావు నువ్వు. మేమందరం కూడా నిత్యం సద్గోష్ఠి తప్ప ఎప్పుడూ ఇతరుల చెడ్డం ముచ్చటించుకోం. ఇతరులలో ఉన్న మంచి ఎంత ఉంటే అంత చెప్పాలటండి, అది చాలా గొప్ప మాట, ఇది కూడా నోట్ చేసుకోండి. ఎవరు సజ్జనులో చెప్పారు? ఎందుకు మమ్మల్ని సజ్జనులు అన్నారు? మాది సజ్జన లోకం, రాజర్షి లోకం. అంటే ఇతరులలో ఇంత పెసరు మంచి ఉంటే దానిని కొండంత చేసి చెప్పాలి. మన స్నేహితులు, మన ఆప్తులు అనుకున్న వాళ్ళలో పెద్ద తప్పు ఉంటే అది చాలా తక్కువగా చెప్పాలట. తప్పును అసలు ఎత్తకూడదు, మంచినే పొగడాలి. అలా పొగిడితే అటువంటి వాడిని ఉత్తముడు అంటారు. వాళ్లే సజ్జనులంటే అటువంటి సజ్జన లోకం ఇది. ఇక్కడున్న మేము ఎంతసేపు మహాత్ములలో ఉండే గొప్ప గుణాలే గౌరవించుకుంటాం, చెడ్డ గుణాలుంటే చీ మనకెందుకని వదిలేస్తాం. అటువంటి మహాత్ముల లోకానికి వచ్చావు మహాత్మా, నీవెవరివి, ఏమిటి? భయపడకు, చింతించకు. ఒకవేళ పడిపోయే పతన స్థితిలో ఉంటే మాత్రం నువ్వు భయపడకు, మా వల్ల చేతనైన ఉపకారం చేస్తాం. కాదు, మమ్మల్ని అనుగ్రహించడం కోసమే వచ్చిన మహా దేవస్వరూపుడు అయితే నీకు నమస్కారం, మమ్మల్ని ఉద్ధరించు, బాధ్యత నీది. అంత వినయంగా ఆయన అడిగాడట. యయాతి గారు అన్నాడు, మీరన్న తేజస్సు ఇప్పుడు నాలో ఉందో లేదో తెలియదు, మీరు నన్ను చాలా గౌరవంగా మాట్లాడుతూ చేయూతనిచ్చి పతనం కాకుండా ఇంకా ఘోర నరకాలలోకి, భూలోకంలోకి పడిపోకుండా మధ్యలో ఆపారు. మీరు సజ్జన లోకం అన్నారు, నాకు ఆనందం. నా కోరిక ప్రకారం నేను ఎక్కడ పడాలో అక్కడే పడ్డా. అహం యయాతి నహుషస్య పుత్రః పూరోపితా సర్వభూతావమానాత్ ప్రభ్రంసిత సురసిద్ధర్షి లోకాత్ పరిచ్యుత ప్రపతామి అల్పపుణ్యగా. నన్ను యయాతి అంటారు, నహుష చక్రవర్తి కొడుకుని. మా నాన్న స్వర్గం నుంచి ఒకప్పుడు శచీదేవిని కోరుకుని పతనమయ్యాడు. నేనా పూర్వు లాంటి చక్రవర్తిని కని కూడా సర్వభూతాల కంటే నేనే గొప్ప, నాకంటే తక్కిన వాళ్ళ తపస్సు అంతా తక్కువ. మీ తపస్సు వేడిసింది, నేనే గొప్ప తపస్యాలని సర్వభూతాలని అవమానించి నా పుణ్యలోకాలు తరిగిపోగా భూమి మీదకి పడిపోతున్నాను. ఇలా ఒకప్పుడు మహాభాగ్యవంతుణ్ణి, స్వర్గం మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఎక్కడికైనా అడ్డు అదుపు లేకుండా ఎగరగలిగే శక్తి నాకు అమ్మవారిచ్చింది. ఏం చేస్తాం, నిలబెట్టుకోలేకపోయాను. వయస్సులో మీకంటే పూర్వుణ్ణి, అందుకే మీకు నమస్కారం చేయడానికి దడుస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు జూనియర్స్, నేను మీ అందరికంటే టాప్ మోస్ట్ సీనియర్ని. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో విద్య వల్ల బ్రాహ్మడు పూజ్యుడు, వయస్సు వల్ల క్షత్రియుడు పూజ్యుడు, తన దాన ధర్మాల వల్ల వైశ్యుడు పూజ్యుడు అవుతాడు. మీ ఈ ముగ్గురులో నువ్వెవరివి అని అడగ, మహారాజా నేను వయస్సులో చాలా పెద్దవాణ్ణి అని నిన్ను గురించి చెప్పుకున్నావు. నేను జన్మత విప్రుణ్ణి, అయినప్పటికీ వయస్సులో నువ్వు పెద్దవాణ్ణి అంటున్నావు కాబట్టి ప్రస్తుతం నేను నిన్ను గౌరవిస్తున్నాను. విద్వాంసుడైతే చాలు, బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు. చిన్నపిల్లాడైనా బ్రాహ్మడైతే వాడు విద్యాభ్యాసం చేస్తే వాడిని పూజించమన్నారు. రెండవది, లోకాలను రక్షించే మహాప్రభావం కలిగి వయస్సు ఉన్నటువంటి క్షత్రియుణ్ణి పూజించమన్నారు. నిత్యం దాన ధర్మం చేసేటటువంటి వైశ్యుణ్ణి పూజించమన్నారు. ఎవడు అన్నదానంతో లోకాలని సంతోష పెడతాడో అటువంటి వాడు శూద్రుణ్ణి తక్షణం గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమాలలో బ్రాహ్మణ క్షత్రియ వయస్సు సూత్రులు పూజ్య అర్హులయ్యారు. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు విద్య ఉన్న కారణం చేత చిన్నపిల్లాడైనా బ్రాహ్మడు పూజ్యుడే. క్షత్రియుడు వయస్సుంటి దాన ధర్మాది సత్కార్యాలు చేస్తేనే పూజ్యుడు. వైశ్యుడు తన నిత్య దాన ధర్మాదుల వల్ల వయస్సుని పొందినా పొందకపోయినా పూజ్యుడే అవుతాడు. ఆయన కేవలం దాన ధర్మాదుల వల్లే పూజ్యుడు. ఏం చేసినా చేయకపోయినా అన్నదానం చేస్తే చాలు, శూద్రుడు వాడు పూజ్యుడే అవుతాడు. ఈ రకంగా ఈ నలుగురు కూడా పూజ్యార్హతను పొందుతున్నారు. కాబట్టి వారి కర్మాచరణములే వారికి పూజ్యతను కలిగిస్తున్నాయి. కానీ ఇక్కడ నువ్వు మాకంటే విద్వాంసుడివి, నేను నీకంటే వయస్సులో చిన్నవాణ్ణైనా నీ అంత పండితుణ్ణి కాదు, కాబట్టి నేను బ్రాహ్మణుండైనా నీ ద్వారా కొన్ని సందేహాలు తీర్చుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు ఇప్పుడు ప్రత్యేకంగా నమస్కారం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను నిన్ను కొన్ని సందేహాలు అడుగుతున్నాను. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి అని అడిగాట. అప్పుడు ఆయన వెంటనే అడిగి చెప్పాడు, ఏ యాది ప్రతికూలం కర్మణాం పాపం ఆహుస్తత్వర్తినాం ప్రాపణ ప్రాపలోక సంతోషతాం నానువర్తంతి చైతద్యథా చైషామనుకూలాస్తథాసన్. మహాత్మా, తనకి ఎవడు ఏ కర్మ ఎలా చెయ్యాలో ఆ కర్మని శాస్త్రాలు చెప్పాయి. ప్రతి వ్యక్తి ఇలా నడుచుకోవాలని చెప్పాయి. దానికి వ్యతిరేకమైన కర్మ చెయ్యడమే పాపము అంటే. చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, చదివిన విద్యని ఇతరులకి పంచిపెట్టకుండా తాను 24 గంటలు చదువుకోవడంతో కాలక్షేపం చేస్తే వాడు పాపాత్ముడు అని పిలవబడతాడు. ధనం సంపాదించిన వాడు ఆ ధనాన్ని తాను మాత్రమే అనుభవించి ఎవరికి దాన ధర్మాలు చేయకపోవటం పాపము అనిపించుకుంటుంది. దానిని అనుసరించే వారికి గమ్యస్థానం పాపలోకం. సత్పురుషులు అసత్పురుషులు అని 2 రకాలు. ఏ విధంగా తన కర్మాచరణం మానేసి పాపాలు చేస్తారో ఆ పాపాలు చేసేటటువంటి వాళ్ళందరూ వెళ్ళే మార్గం అసన్మార్గం. ఆ మార్గాన్ని విడిచిపెట్టడమే సన్మార్గము అంటే. అందుకే సత్పురుషులు విస్తారమైన ధర్మ కార్యక్రమాల వెంటే పడతారు. నాకు డబ్బుంది, అది గొప్పది, దానినే పొందాలి, మంచి పనికి దానిని వినియోగించను, నేను కష్టపడి సంపాదించిన ధనం నాకు తప్ప పరులకు వినియోగించడానికి ఉపయోగించడానికి నేను అంగీకరించను అని ఎవడు భావిస్తాడో వాడే పాపి. ఆ ధనం వల్ల వచ్చే భౌతికమైన కోరికలు మాత్రమే తీర్చుకుంటూ ఆధ్యాత్మ మార్గాన్ని విడిచిపెట్టడమే అధర్మం అంటే. కాబట్టి జీవుడు తన తత్వానికి ఏది పనికొస్తుందో దానిని కనిపెట్టి సన్మార్గాన్ని అనుసరించటమే ధర్మము అని పిలువబడుతుంది. ఆ రకంగా మనిషి ధర్మం, ధనం, అర్థం వీటన్నిటినీ కూడా సక్రమమైన మార్గములో వినియోగించటమే ధర్మ మార్గం. ఈ జీవులు నానా రూపాలతో ఉంటారు. ఈ నానా రూపాలతో ఉన్న వీరంతా దైవాధీనులే. దైవాధీనం యథం జగత్, కొంచెం ఈ వేదాంత రహస్యాలు కాబట్టి మామూలుగా అది అర్థమైనా తేలిక అర్థమవుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు శ్రద్ధతో వినాలట, ఎందుకంటే అసలు ఉపయోగపడే వాక్యాలు ఇవన్నీ కూడా. ఈ జీవలోకంలో జీవులు అనేక రకాల రూపాలతో ఉన్నారు. ఒక రూపానికి ఓ రూపానికి సంబంధం లేదు. మీరు చూడండి, ఏ మనిషి సంపూర్ణంగా ఇంకొకలాగా ఉండడు. కొద్దిగా పోలికలు ఉంటాయి తప్ప సంపూర్ణంగా ఎవడికి వాడే, ఎవడి వేలుముద్ర వాడిదే, ఎవడి బుద్ధి వాడిదే, ఎవడి కర్మ వాడిదే, ఒకడిలా ఒకడు ఉండలేడు. అనుకరిస్తే వాడిని అనుకరిస్తున్నాడంటారు, కానీ వాడే వీడు అంటారు, అంతే కదా. కాబట్టి ఈ జీవులకి నానా రూపాలు, నానా ధర్మాలు, నానా కర్మలు ఉన్నాయి. వీరంతా ఎవరికి అధీనులు? దైవాధీనులు వీళ్ళంతా కూడా. తమ తమ ఆలోచనలు చేస్తూ ఉంటారు, కానీ అస్వతంత్రులు. ఎవరిని ఎప్పుడు ఆ భగవంతుడు ఎలా నడపాలో అలా నడుపుతున్నాడు. వాడు నడిపినట్టే నడుచుకుంటాడు తప్ప వీడు నేను ఎలా ప్రయత్నం చేసి నడుచుకుందామని అనుకోవడం ఒట్టి తెలివి తక్కువతనం. తన చేతిలో ఏమీ లేదు. అందుకే దైవాధీనమిదం జగత్ నానాభావ భగవో జీవలోకే దేవాధీనాః నష్టచేష్ట విచారాః తత్తత్ప్రాప్య నహి కంజేత ధీరో దిష్టం బలీయితి మత్వా ఆత్మబుద్ధ్యాః ఆగా. సుఖం హి జంతుర్యదివాపి దుఃఖం దైవాధీనం విందతేనాత్మశక్త్యా తస్మాద్దిష్టం బలవన్మన్యమానో నసంచరేన్నాపి కృష్యేత్ కదాచిత్. ఈ రకరకాల ఆకారాలలో రకరకాల ఆలోచనలతో రకరకాల పనులు చేసేటటువంటి మానవులంతా ఆ దేవుడికి అధీనులు. తమ తమ ఆలోచనల ప్రకారం వాళ్ళు నడుచుకోలేరు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, అందుకే ఏదో తెలియని అదృష్ట శక్తి నడుపుతోంది. అదృష్టవంతుడంటే ఏమిటి? వాడు అదృష్టవంతుడంటే వాడు కనపడ్డని అర్థం. ఏదో తెలియని శక్తి నడుపుతోందని అర్థం. అందుకే నేను ఈ కర్మ చేస్తున్నప్పుడు ఈ కర్మ ఫలితం అంతా పరమేశ్వరుడి శక్తి, ఇది నాది కాదు అనే భావన ఎవడిలో ఉంటే వాడే బంధ విముక్తి పొందుతాడు. ఎప్పుడు బంధంలో ఇరుక్కుంటాడు, ఈ సంసారంలో ఇరుక్కుంటాడు, ఈ పని నేను చేస్తున్నాను అనే భావన వస్తే చాలు వాడు బంధంలో ఇరుక్కుపోయినట్టే. నాదేమీ సంబంధంలా, ఈ కీలుబొమ్మని కీచి వ్యక్తి ఎలా నడుపుతున్నాడో అలాగే పరమాత్ముడు ఈ బొమ్మల్లాంటి మనుష్యుల్ని నడుపుతున్నాడనే భావన రావడమే విజ్ఞానం. బలవత్తరమైన అదృష్టమే ఈ సృష్టిని నడిపిస్తోందనే భావన రావాలి. ఇక మానవులు చేసే పని ఏమిటంటే, సుఖం హి జంతుర్యది వాపి దుఃఖం. ఆయా అనుభవం ప్రాప్తించినప్పుడు దుఃఖం సుఖం పొందుతాట. మంచి పిండి వంట వచ్చింది, లేక 10 మంది పొగిడారు, ఇంకేదో చేశారు, ఆహాహా నా అంత అదృష్టవంతుడు లేడు, నా ఆనందంతో పొంగిపోతాం. కొంచెం తేడా వస్తే నా అంత దురదృష్టవంతుడు లేదని దుఃఖించేస్తూ ఉంటారు. అలా దుఃఖం కానీ సుఖం కానీ అనుభవం పొందకూడదు. జీవులు సుఖ దుఃఖాన్ని శరీరంతో అనుభవిస్తున్నారు, లోపల ఆత్మని మాత్రం ఇవి అంటావు. ఆత్మ ఎటువంటిది? ఏది అంటుకొని తామరాకు వంటిది. తామరాకు మీద నీటి బొట్టు పడినా పడకపోయినా ఒకటే. తామరాకు మీద నీటి బొట్టు వేసి వెళ్ళిలా వంచండి, అస్సలు అంటుకోదు. అంచేత నీటి బొట్టు పడినా పడకపోయినా ఎలా ఉంటుందో మానవ ఆత్మ కూడా అలాగే ఉండాలి. సుఖం దుఃఖం దీనిని అంటవు. తమ తమ శక్తులతో ఏ పని ఎవడూ చెయ్యలేడు. అందుకే దైవం బలవత్తరం. దానిని గుర్తించి సుఖ దుఃఖాలకు అతీతంగా మానవుడు నడుచుకోవాలి. ఇదే మాటండి. ఓ రోజున కారులో వెళ్ళాం, ఆ మధ్యన మద్రాసు వెళుతున్నప్పుడు, ఏమండి ఎంతో ఉపకారం చేస్తున్నారు మా ఏలూరు వాళ్ళకి అన్నాను ఏదో మాట వరసకి. మనం మరి మనం అనుకోవాలి కదా, అమ్మవారు చేయిస్తుందండి నా అదృష్టం అన్నారు వెంటనే కృష్ణ గారు అందరూ. అంటే భావన రోజు ఈ క్యాసెట్లు విని ఆయన లోపల భావన అనమాట. మేమే చెప్పిస్తున్నాం, ఇంకెవరూ చెప్పించట్లా, మా వల్ల అవుతుందని ఆయనే అనుకుంటే ఆయనకి ఈ శక్తి లేదు. ఆయన ఎంత గొప్ప మాట అన్నారు, అమ్మ మమ్మల్ని నడిపిస్తోంది, ఆ ఏదో తెలియని ఆ దివ్యశక్తిని మేము నమ్మాం, ఆ తల్లి కూడి తింటున్నాం, ఆ తల్లితోనే నడుస్తున్నాం, సమస్తం తల్లిదే భావన, మాది ఏమీ లేదనే భావన వాళ్ళింట్లో ఇంత పిల్లాడి దగ్గర నుంచి అంత పిల్లాడి వరకు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా నాకు ఇదే భావన కనబడుతోంది. ఏనాడు ఒకనాడు కూడా ఇదంతా మా గొప్ప అని వాళ్ళు అంటారేమో చూడండి జీవితంలో. ఇదే ఆ తత్వజ్ఞానము అంటే. అటువంటి తత్వజ్ఞానాన్ని ఇక్కడ ఏయాతి బోధించాడు. సుఖ దుఃఖాలు మాకు సంబంధంలా, అంతా తెలియని దైవశక్తిది ఇది. దుఃఖం ప్రాప్తించే మోహం, సుఖం ప్రాప్తిస్తే హర్షం, ఈ రెండూ పొందకూడదు. విచారశీలుడు ఈ రెండింటిలో సమభావంతో ఉండాలి. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహక వీతరాగ భయ క్రోధక స్థితధీర్మునిరుచ్యతే దుఃఖేన ముఖ్యేత సుఖేన హృష్యేత్ సమేన వర్తేత సదైవ ధీరః తస్మాద్దిష్టం బలవన్మన్యమానో నసంచరేన్నాపి దూయేత్ కదాచిత్. ఈ 8వ శ్లోకంలో చెప్పారు. దుఃఖం ప్రాప్తించినప్పుడే మానవుడు ఓ కుంగిపోయి, బాబోయ్ ఏ పని చేసినా ఇందులో విజయం పొందలేకపోతున్నానని అనుక్షణం ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ ఏడవడమే పరమ అజ్ఞానం, మూర్ఖత. సుఖం వచ్చినప్పుడు ఇంకా వాడికి ఎవడు పట్టుకోలేడనమాట, నా అంత గొప్పవాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు. అసలు ఏమి మానవుడు బతుకెంత, వాడి శక్తి ఎంత? ఒక్క సునామీ వచ్చేసరికి డామని అక్కడున్న అంతవరకు సముద్రంలో తిరిగేవాడు, ఆ సముద్రం పలైపోలా. ఈ సంసారమే ఒక సముద్రం. ఈ సంసారంలో ఉండే సునామీయే మృత్యుదేవత, మృత్యుదేవతే సునామీ అనుకోండి. మనం అందులో ఎప్పుడు కొట్టుకుపోతామో మనకి తెలియదు. ఆ కొట్టుకుపోయే స్థితి వస్తుందని అనుక్షణం కాసు కూర్చుని మనం జాగ్రత్తగా నడుచుకోవటమే మానవుడి కర్తవ్యం. దీని గురించి వెంకటరావు అయ్యి బాబాయ్ రేపు చచ్చిపోతాం వాళ్ళు చచ్చిపోతాను మళ్ళీ ఏడుస్తూ కూర్చోవడం అదే అజ్ఞానం. మళ్ళీ అలా ఏడవరాదు. చెయ్యవలసిన కర్మాచరణ ఆపకూడదు. చెయ్యవలసిన పని చెయ్యడమే, నిశ్చింతగా ఉండడమే, జరిగేది గుడ్లప్పగించి చూడటమే, సంపూర్ణంగా మన భారాన్ని మాత్రం పరమాత్మ మీద విడిచిపెట్టడమే, ఇదే చెయ్యాలి జ్ఞాని అయిన వాడు. అష్టక, నేను స్వర్గం నుంచి కిందకి పతనం అయిపోయాను, కానీ ఇప్పటికీ కూడా ఒక విషయం చెబుతున్నాను విను. నేను భయం వస్తే ఎప్పుడూ కుంగిపోలేదు. నేను భయం ప్రాప్తించినప్పుడు మోహం పొందడంలా, ఇప్పుడు పతనం అయిపోతున్నానని ఏం బెంగబెట్టుకోవటంలా. ఏ సమయంలో నా మనస్సుకి ఏ సంతాపం లేదు. నాకు ఇంత పూర్వం అనేక లోకాలు తిరిగినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నా నోటి వెంబడి ఆ మాట పలికించి తద్వారా లోకానికి కరువిప్పు చేయాలని భగవంతుడు సంకల్పించాడు. అందుకే ఆ మాటని లోకాన్ని నుంచి పతనం అయిపోయాను, ఊర్ధ్వలోకాల నుంచి శుభలోకాల నుంచి కింద పడిపోతున్నాను, అయినా నాకు సంతాపం లేదు. సృష్టికర్త ఈ లోకాన్ని చేసినప్పుడు ఈ ఇయాద్ అనేవాడు ఇంతకాలం ఇలా ఉండాలి, ఇప్పుడు ఇలా తిరగాలి అని నిర్ణయించాడు. అదే జరుగుతోందనుకుంటున్నాను, కానీ దుఃఖం మాత్రం నేను పొందడంలా. అండజములు, సేదజములు, ఉద్భిజ్జములు, జరాయుజములు, సరీసృపాలు, క్రిములు, మత్స్యాలు మొదలైన ప్రాణులన్నీ, శిలలు, తృణాలు, కాష్టాలు ఇవన్నీ కూడా తమ తమ అదృష్టాన్ని అనుభవిస్తున్నాయి. గుడ్లు పగలగొట్టుకుని పుట్టే వాటిని అండజాలంటారు. పాములు, పల్లులు, ఈ తాబేళ్ళు ఇవన్నీ అంతే. కోళ్ళు, కోడి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు కొంతకాలం పెరిగాక ఆ గుడ్డు పగలగొట్టుకుని పిల్లలు బయటకు వస్తాయి. పాములు కూడా అంతే. వీటిని ఏమంటాం? అండజములు. అండ అంటే కోడి గుడ్డు అనమాట, జ అంటే పుట్టేది, గుడ్డు నుంచి పుట్టేవి కాబట్టి అండజాలు అన్నారు. తర్వాత స్వేదజములు, చెమట నుంచి పుడతాయి. కురుపులు, కురుపుల్లో ఉండే బ్యాక్టీరియా, నల్లులు, పేలు. నల్లులు ఎలా పుడుతుంది అనుకుంటారు? మీరు మంచం మీద 10 సార్లు పడుకోగా పడుకోగా ఈ వీపు చెమటంతా చక్కగా పీల్చుకొని అందులోంచి నల్లి పుట్టింది. ఈ నెత్తి మీద చెమట పట్టింది, ఆ చెమటలోంచి పేలు పుట్టాయి. పేలు ఎవరు సృష్టించారు? మీ చెమటలోంచి సృష్టించాట భగవంతుడు. అందుకే వీటికి స్వేదజములు. 10 రోజులు తలకాయ ఎంటుకోకుండా చెమటను అలాగే పెంచుకోండి చక్కగా. మీరు లోకంలో ఎన్ని పేలుకి జన్మనిస్తారో మీరు కూడా చక్కగా ఆ రకంగా ఆ జీవులకి జన్మనిచ్చి వాటిని పెంచి పోషించాలి. అలా బరుక్కుంటూ చక్క తలంటుకోకుండా ఆహా పేలను సంరక్షించాలి, పోతదయ్యా అనుకుంటూ ఉండండి చక్క అనమాట. అది స్వేదజాలంటే అవి. ఇంకపై ఉద్భిజ్జములు, గింజలు భూమిలో వేస్తే ఆ గింజలు భూమిలో నాని అవి చీల్చుకుని వస్తాయి. వేప గింజలు, పత్తి గింజలు, వేరుశనగ గింజలు ఇవన్నీ అంతే. విత్తనముల నుంచి భూమిలో పడినప్పుడు నాని బయటకు వచ్చేవన్నమాట, వీటిని ఉద్భిజ్జములు. ఇంకా జరాయుజములు, మనం తల్లి గర్భంలో ఉండేటటువంటి ఆ గర్భకోశంలో మావితో పుట్టేవాళ్ళు అన్నమాట. ఆ మావితో పుట్టేటటువంటి పిల్లల్ని జరాయుజాలు అంటారు. ఈ రకంగా జంతువులన్నీ కూడా అంతే. ఈ 4 కూడా తమ తమ స్వాభావిక స్థితిని పుట్టుకతో పొంది కర్మను అనుభవిస్తూ ఉంటాయి. ఈ 4 జీవులకి భగవంతుడు ఏది నిర్దేశించాడో అవే అనుభవిస్తున్నాం అనుకోవాలి. అలా అనుకున్న వాడికి సంతాపం ఉండదు. అలా అనుకోకుండా ఈ కర్మ నేనే చేస్తాను అనుకున్నప్పుడు ఆ కర్మకి తగిన సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానికి అనుగుణంగా స్పందన తప్పదు. అందువల్లే సంతాపం పొందడంలా. ఇంతో పూర్వం ఊర్ధ్వలోకాలు వచ్చాయని ఆనందము లేదు, ఇప్పుడు పడిపోతున్నాననే బెంగ లేదన్నాడు ఆయన. ఏయాతి ఒక విధంగా నిర్వికార స్థితిలో ఉన్నాడు. ఏవం బ్రువాణం నృపతిం యయాతిం అథాష్టక పునరేవాన్వపృచ్చత్ మాతామహం సర్వగుణోపపన్నం యత్ర స్థితం స్వర్గలోకే యథాచ యే లోకా పార్థివేంద్ర ప్రధానాస్త్వయా భుక్తాయం చ కాలం యథాచ తన్మే రాజన్ బ్రూహి సర్వం యథావత్ క్షేత్రజ్ఞ వద్భాషసే త్వం హి ధర్మం. ఇలా చెప్పుకుంటూ పెడుతున్న యయాతిరాజు గారిని ఇలా అడిగట్ట. మరొక ఆయన యయాతి వంశంలో వాడే. యయాతి ఆయనకి తల్లిదండ్రి అవుతాడు. యయాతి కూతురు కొడుకు అన్నమాట ఈయన. అటువంటి ఆయన ఒక ఆయన చనువుతూ ఇలా అడిగాడట. అక్కడ రాజఋషులు ఉంటారుగా మరి, వాడు సద్గుణ సంపన్నుడు కనుక మహారాజా, నేను నిన్ను అడుగుతున్నాను, ఎన్నడిగినా నీకు విసుగుండదు, సందేహాలు అడుగుతున్నారని ఇచ్చి అవతలకు అనవు నువ్వు, అందుకే నిన్ను అడుగుతున్నావు. ఓ రాజేంద్ర, ఏయాతి రాజా, క్షేత్రము క్షేత్రజ్ఞ తత్వం ఈ రెండూ ఎరిగిన వాడు విను. క్షేత్రము అంటే ఇదం శరీరం క్షేత్రం, ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉండే ప్రాణియే క్షేత్రజ్ఞుడు. మనం బతుకున్నప్పుడు మనలో ఏ ఆత్మ ఉందో దానిని క్షేత్రజ్ఞుడు అంటాం, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. అదే భగవద్గీతలు కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఓ అర్జున, ఈ శరీరం క్షేత్రము అని పిలువబడుతుంది. ఈ శరీరంలో ఉన్న ప్రాణిని ఏమంటారు? క్షేత్రజ్ఞుడు అంటారు. కాబట్టి ఏ ప్రాణి ఏ శరీరములో ఉన్నాడో, ఆ ప్రాణి ధర్మం ఏమిటో, వాడి లక్షణాలు ఏమిటో ఇవన్నీ తెలిసినటువంటి వాడు నీవు. అటువంటి నువ్వు స్వర్గలోకంలో ఎక్కడెక్కడ తిరిగావు, ఏమే ప్రధాన లోకాలు అనుభవించావు, ఎంతకాలం అనుభవించావు, ఎలా అనుభవించావు, ఈ విశేషాన్ని నాకు వాస్తవ రూపంతో చెప్పు అనగా ఏయాతి మహారాజ చెప్పాట, నేను భూలోకంలో ఉన్న రోజుల్లో సార్వభౌముణ్ణి, అంటే సమస్త రాజులకంటే పైవాణ్ణి. భూమిని పరిపాలించేవాడు రాజు, ఆ రాజుల పై రాజు రాజాధిరాజు, ఆ పైవాడు చక్రవర్తి. ఈ చక్రవర్తుల్లో ఎవరు గొప్పవాడో వాడు సార్వభౌముడు. అటువంటి సార్వభౌమాధికారంతో ఉన్నాను. ఆ తర్వాత చేసిన పుణ్యాల వల్ల దేహత్యాగం తర్వాత నేను ఆ జగదంబని అష్టాదశ భుజాలు కలిగిన అమ్మగా పూజించి ఆ శక్తితో మహత్ అనే ఒక లోకానికి వెళ్ళా, అదే మహర్లోకము. అక్కడ జనులంతా తపస్సు చేసిన వాళ్ళు చేరతారు. అక్కడ 1000 ఏళ్ళు ఉన్నాను. ఆ తర్వాత ఇంకా పైలోకాలకు వెళ్ళాను. బ్రహ్మలోకం వరకు వెళ్ళగలిగే శక్తి నాకు అమ్మిచ్చింది. అందువల్ల వరుసగా అన్ని లోకాలు తిరిగా, ఇంద్రలోకానికి వెళ్ళా, 1000 వాకిళ్ళు 100 యోజనాల పరిధి ఉన్న చోట 1000 ఏళ్ళు ఉన్నారు అక్కడ. అంతకంటే పైలోకాలకు వెళ్ళా, ప్రజాపతి లోకానికి వెళ్ళాను. అది దివ్యం. ఆ ప్రజాపతి లోకం ఎప్పటికీ చెడిపోదు, దాన్ని చేరడం అంత తేలిక కాదు. అక్కడ కూడా నేను 1000 ఏళ్ళు ఉన్నాను. ఆ తర్వాత పై లోకానికి వెళ్ళాను, అక్కడ కూడా నా పుణ్యబలంతో 1000 ఏళ్ళున్నా. అది దాటి వెళ్ళా. ఆపై దేవతలందరికీ దాటి ఉన్నటువంటి బ్రహ్మలోకానికి కూడా వెళ్ళా. అక్కడ 100 శత సంవత్సరాలు, అంటే 100 × 10,000 10 లక్షల సంవత్సరాల కాలం అక్కడున్నాను. మనోహరమైన అప్సరసలతో తిరిగాను, దేవభోగాలు పొందాను. ఆ తర్వాత నేను నన్ను నేను పొగుడుకుని అక్కడితో ఆగానా, పనికి మళ్ళీ వాడు మిగతా వాడు వాళ్ళకంటే నేను గొప్పవాడు, వాళ్ళందరికంటే నేనే తపస్సులో గొప్పవాడిని అన్నాను. అప్పుడు ఒక దేవదూత పులతస్వరంతో, పులతస్వరూపం అంటే ఏంటి, పెద్ద కంఠం అన్నమాట, ఆ అన్నాం, ఇది హ్రస్వం, ఆ అన్నాం, దీన్ని దీర్ఘం అన్నాం, అన్నాం, ఇది పులతం అన్నమాట. అలా పులతస్వరంతో పెద్ద స్వరంతో హో పడిపో అన్నాడు. ఇంద్రాజ్ఞ వల్ల ఆ దూత చెప్పగానే డామ్మని నేను కిందకు పడిపోయాను. రాజా, ఆ పడిపోయేటప్పటికి ఎలా జారిపోయానో నాకు తెలియలే, ఆ పడిపోయేంతవరకు గుర్తుంది నాకు. పడిపోయేటప్పుడు ఆ వేగానికి ఎక్కడెక్కడి నుంచి జారిపోయానో మాత్రం నేను చెప్పలేను అన్నాడు ఆయన. సముద్రం కెరటం వచ్చేంతవరకు గుర్తుంది, లోపలికి లాక్కుపోతున్నప్పుడు ఎవడికి గుర్తుంటుంది? అదృష్టవశాత్తు బతికిన వాడికి ఏం లోపలికి వెళ్ళాడో, కళ్ళు బయర్లు కమ్మితే స్పృహ తప్పిపోతే తెలియదు. చచ్చినప్పుడు మాత్రం గుర్తొస్తుంది అనమాట. ఒక్కొక్కడు అదృష్టవంతుడు, చచ్చిన తర్వాత యమకింకరులు కనపడటం ఇవన్నీ తెలుస్తాయి. మళ్ళీ బతికినప్పుడు కూడా వాడికి గుర్తుంటాయి, ఒక్కొక్కడు గుర్తుండవు. నేను మాత్రం క్షీణపుణ్యుడనయ్యి పడిపోతున్నప్పుడు నాకేం జరిగిందో గుర్తులే. అరే పడిపోతున్నాడు పడిపోతున్నాడు ఎవరో అండం విన్నాను. ఇంతలో ఎవరో హఠాత్గా చెయ్యొచ్చుకులాగడం చూశాను. బహుశా మీరే అయి ఉంటారు, చెయ్యొచ్చుకుని ఇక్కడ నిలబడ్డారు. అంతే, సజ్జనుల మధ్యలో పడిపోవాలి అనుకున్నాను పడేటప్పుడు మాత్రం. ఆ పుణ్యమేమో ఇక్కడ పడ్డాను, మీ యజ్ఞభూమిలో రాజఋషుల మధ్యలో పడ్డా. అదృష్టవశాత్తు తలకై పగలలేదు, ఫ్రాక్చర్ సవల, చేతులు కళ్ళు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మాత్రం నా అదృష్టం ఏమిటంటే ఒక గొప్ప మాట చెప్పారు, హవిర్గంధం, యజ్ఞములలో నుంచి వచ్చే అత్యద్భుతమైన ధూపం ఇక్కడ కనపడుతూ ఉన్నది. అదొక్కటి మాత్రం నా అదృష్టం. అంచేత ఇది దివ్యభూమి అని అర్థమైంది. అహో కష్టం క్షీణ పుణ్యోయయాతి అని జనాలు అనుకోవడం విన్నాను. తైరాఖ్యాతాభవతాం యజ్ఞభూమి సమీక్షచే మాం తరితముపాగతోస్మి హవిర్గంధైర్దర్శితా యజ్ఞభూమిర్ ధూమాపాంగం ప్రతిగృహ్య ప్రతీతః. ఇక్కడ యజ్ఞకుండం కనపడింది, అందులో వేస్తున్న నెయ్యి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాల సువాసన పరిమళం వస్తోంది. ఈ యజ్ఞ ధూమపు కొనను, దాని సుగంధాన్ని పీల్చాను నేను. ఆ ధూమాపంగం, ఆ పొగ పీల్చుకుని ఆనందించాను. ఆహా ఎంత సువాసన, ఆహా మీ ఇలాంటి సజ్జనుల మధ్యలో పడ్డాను, నా అదృష్టం ఇది. వెంటనే అష్టకుడు మళ్ళీ అడిగాడు, కృతయుగం వారిలో ప్రధానుడవైన ఓ యయాతి మహారాజా, నందనవనంలో కామరూపుడు వై 100,000 సంవత్సరాలు ఉన్నావు, ఆ తర్వాత దాన్ని విడిచానంటున్నావు, భూలోకానికి చేరానంటున్నావు, బాగానే ఉంది, కారణమేమి? మళ్ళీ ఆయన గుచ్చిగుచ్చి అడిగాడు, ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఈ విశేషాలన్నీ అంటే, దానివల్ల లోకానికి కూడా తెలుస్తుంది, భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, మన కోసం వాళ్ళు అడుగుతున్నారు ఈ ప్రశ్నలన్నీ. అప్పుడు ఏయాతన్నట్ట, ఈ లోకంలో మానవుడికి డబ్బు క్షీణించగానే, డబ్బుంటే కూడా 10 మంది చేరతారు, నీ అంత గొప్పవాళ్ళు ఏంటంటారు, కానీ నిజమైన మిత్రుడంటే ఎవరు? పరోక్షంలో పొగడాలి, ధనమున్నా లేకపోయినా ఒకే రకంగా ఉండాలి. ధనమున్నప్పుడు జ్ఞాతులు పెరుగుతారు, స్నేహితులు పెరుగుతారు, అందరూ చేరతారు. అది లేనప్పుడు జ్ఞాతులు, మిత్రులు, స్వజనులు విడిచిపెడతారు. అలాగే పైలోకాల్లో పుణ్యం ఉన్నంత వరకు పైలోకాలలో అట్టే పెడతారు, పుణ్యం క్షీణించగానే ఒక్క తోపు తోసేస్తారు అంతే. ఏలూరు వరకు టికెట్ తీసుకున్నాం బెంగళూరు నుంచి అండి, ఏలూరు రాగానే దిగిపోవలసిందే, లేదా ఎక్స్టెన్షన్ టికెట్ తీసుకోవాల్సిందే. ఏలూరులో మర్చిపోయామంటే తాడేపల్లిగూడెంలోపు దిక్కుమాలాడు ఫైన్ కట్టేసేస్తాడు, లేదా తోసి పారేస్తాడు కదా, ఇంకంతే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిందే. మన పుణ్యం కూడా అంతే, ఆ పుణ్యం క్షీణించగానే తోసేస్తారు. నేను కూడా పుణ్యం క్షీణించి కిందకు వచ్చేసాను. మానవులు ఎవరైనా సరే ఇదే మాట చెప్పాడు ఆయన, తథాచ తత్ర క్షీణపుణ్యం మనుష్యం త్యజంతి సద్యశేశ్వరా దేవసంఘా. దేవతలు పుణ్యం క్షీణించగానే తోసేస్తారు కిందకి. బ్రహ్మలోకం వెళ్ళిన వాడు కూడా పుణ్యక్షీణం అవగానే పడిపోతాడు. అందుకే నిజమైన మోక్షం కోరుకునేటటువంటి వాడు బ్రహ్మలోకాన్ని దాటి వెళ్ళాలనుకుంటాడట, అక్కడికి వెళితే ఇంక వాడికి పుణ్యక్షీణం ఉండదు. ఒకవేళ దిగవలసి వస్తే వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళగలుగుతాడు, ఆ స్థాయిలోనే వెడతారు. అవే కైలాసం, వైకుంఠం, ఆపై ఇక శాశ్వతం. ఆ రకంగా కూడా దిగవలసిన అవసరం లేదు, దివ్యలోకం, మణిద్వీపం, అటువంటి లోకాలకు వెళ్ళిపోవాలి. అక్కడికి వెడితే ఇక వాడు రాడు. ఆ స్థాయికి వెళ్లకుండా బ్రహ్మలోకం వరకు వెళ్ళే పుణ్యాలన్నీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మగారు కూడా దిగి వస్తాటండి మళ్ళీ భూలోకానికి, అది పరిస్థితి అనగానే అష్టకుడు అడిగాడు, మానవుడు ఇంత పుణ్యం చేసి అక్కడికి వెళ్ళాడు కదా, ఆ పుణ్యం ఎలా క్షీణించబడుతోంది, ఆ పుణ్యం ఎందుకు తరిగిపోతుంది, మాకేం అర్థం కావటం లేదు, ఇంత కష్టపడి ఈ భూలోకంలో ఇన్ని పూజలు చేసి పునస్కారాలు చేసి అవి చేసి ఇవి చేసి అక్కడికి వెళ్ళి ఆ పుణ్యం కూడా తరిగిపోయి మళ్ళీ పడిపోతున్నాడు అంటే కారణం ఏమిటి అని అడిగాడట ఆయన. ఆ విశేషం చెప్పు, ఒకవేళ పుణ్యం క్షీణించిపోతే ఏ లోకం చేరతారు, ఇదంతా నాకు చెప్పవలసింది. నీవు ఈ దేహం ఎందుకు వస్తుందో తెలిసిన వాడివి, ఈ దేహధారికి ఏ ధర్మం ఏ అధర్మం కలుగుతుందో తెలుసు, ఆ విశ్వాసంతో అడుగుతున్నానడగా ఏయాతి చిరునవ్వు నవ్వాడు. స్వర్గం మొదలైన లోకాలకు వెడతాం మనం, నరకం మొదలైన లోకాలకి వెడతాం. పాపాలు చేసిన వాడు నరకంలో ఆ పాపానికి తగిన శిక్ష అనుభవించాక నరకం క్షీణించి భూలోకానికి వస్తాడు. స్వర్గానికి వెళ్ళిన వాడు స్వర్గంలో ఈ పుణ్యమంతా డబ్బు అన్నమాట, ఈ డబ్బుని ఉదాహరణకు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు సంపాదించాడు, ఇంక మళ్ళీ ఏమీ చేయకుండా ఆ 100,000 ఖర్చు పెట్టుకు తినడం మొదలెట్టాడు అనుకోండి, ఎంతకాలం ఉంటుంది ఆ 100,000? క్షవరం అవుతుంది. మళ్ళీ అమ్మా బాబు అని ఏదో పరిగి బయలుదేరాలి. మన పుణ్యం కూడా డిపాజిట్ చేయబడిన డబ్బు, దానిని ఊరికి ఖర్చు పెట్టుకుని వాడేస్తే స్వర్గాది లోకాలలో అవి తరిగిపోతాయి. అందుకే వాటిని చాలా పొదుపుగా వాడుకోవాలి, వాటిని తమ తమ అనుభవం ద్వారా తగలబెట్టుకుంటారు జీవులు. ఉదాహరణకి యయాతి మహారాజు తన గురించే చెప్పుకున్నాడు, నేనేం చేశాను, తరగనంత డబ్బు డిపాజిట్ చేసి కూడా ఆత్మస్థుతితో పడిపోయాను, పరనిందతో పడిపోయాను, ఆ రకంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఉన్నాడులేండి ఒక ఆయన, పాపం హాయిగా పిల్లలకి డిపాజిట్ చేస్తే ఉన్న డబ్బులు కూడా పిల్లలు రోజుకోసారి అందులో పాతిక పరక తగలేసి ఆ డబ్బంతా తగలేసుకుని చివరికి ఎటు కాకుండా అయిపోతున్నారు. అలాగా
ఏ వ్యక్తి అయినా సరే ఉన్న ధనాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే కొంతకాలానికి అది వ్యర్థమైపోతుంది. అదిగో అలాగే పుణ్యము కూడా అధికంగా వ్యయం చేయడం ద్వారా లేదా అధికంగా అనవసరమైనటువంటి పనులకు ఉపయోగించడం ద్వారా పాడైపోతాయి. స్వర్గం నుంచి భూలోకానికి మళ్ళీ వచ్చేస్తా రకంగా పుణ్యం క్షీణమైపోయాక అటువంటి వాళ్ళు నరకంలోనూ పడతారు లేదా భూలోకంలోనూ పడతారు. వారంతా పడేటప్పుడు ఈ స్థితికి విలపిస్తారట. అలా విలపించేటప్పుడు అయ్యయ్యో ఎందుకు పుణ్యాన్ని పాడు చేసుకున్నాం, ఎందుకు దోషాలు చేసాం, మళ్ళీ భూలోకంలో పడ్డాం, ఈ మానవ మొదలుకొని అనేక అనేక జన్మలు ఎత్తుతున్నాం, ఈ జన్మల్లో నానా కష్టాలు పొందుతున్నాం, మళ్ళీ సంపాదన కోసం ఏడవాలి, మళ్ళీ ఏవో ఒక పనులు చేయవలసి వస్తుందని తమ దురదృష్టానికి విలపిస్తారు. వీళ్ళు భూలోకంలో అందరికీ మానవ జన్మే రాదు. ఎలాంటి ఎలాంటి జన్మలు వస్తాయి అంటే వాళ్ళందరికీ కూడా ఇదిగో బల్లి, కుక్క, పిల్లి మొదలైనటువంటి ప్రాణులు అవుతున్నాం, మానవులము అవుతున్నాం. చచ్చిన తర్వాత మళ్ళీ ఈ శరీరం తగలబెట్టబడుతోంది లేదా పాతి పెట్టబడుతోంది, ప్రాణులకు ఆహారమవుతోంది అని జీవితం విలపిస్తూ ఉంటాడు మానవుడు. ఈ లోకంలో అనేక అనేక దుష్టమైన నింజములైన కర్మములు చేసి దానికి తగిన ఫలితాలు అనుభవిస్తాడు. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు చాలా జాగ్రత్తగా కర్మాచరణం చెయ్యాలి. ఊర్ధ్వం దేహాత్ కర్మణాద్రంభమానాః వ్యక్తం పృథివ్యా మనుసంచరంతి యమం భౌమం నరకంతే పతంతి నావేక్షంతే వర్షపూగాననేకాన్ షష్టిం సహస్రాణి పతంతి వ్యోమ్ని తథాశీతిం పరిసంవత్సరాణి తాన్వై తుదంతే పతత ప్రపాతం భీమా భూమౌ రాక్షసాః తీక్ష్ణదంష్ట్రాః. అష్ట వ్యక్తి అడిగాడట, పాపాత్ముల్ని గ్రద్దలు, నెమళ్ళు మొదలైన పక్షులు బాధిస్తాయని, నరకాల్లో వాడు కష్టాలు అనుభవిస్తాడని మేము ఎంతో పూర్వం విన్నాం. ఈ నరక బాధల్లో ఈ జీవుడు ఎలా ఉంటాడు, అసలు ఈ జీవులు ఎలా ఉండగలరు, ఎలా ఉండలేరు, ఈ విశేషాలు చెప్పమనగా ఏదన్నట్ట, ఈ దేహం కర్మాన్ని అనుసరించి వస్తుంది. చేసిన పనిని బట్టి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, లావు, సన్నం, పొట్టి, పొడుగు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుకే జ్ఞాని ఆ శరీరానికి విలువివ్వడు, శరీరంలో ఉండే జ్ఞానానికి విలువిస్తాడు. ఈ శరీరం ఒక చర్మంతో తయారు చేయబడిన వరలాంటిది. ఈ లోపల ఉండే ప్రాణి యొక్క జ్ఞానం కత్తి లాంటిది. కత్తి కొనాలి అంటే మనం ఏం చేయాలి, కత్తి పదునుగా ఉందా లేదా, తుప్పు పట్టిందా లేదా అని చూసుకోనాలి. కానీ కత్తిని అందమైనటువంటి ఒకనొక కేసు వర అంటాం, అందులో పెట్టేసి అమ్మేశాడు అనుకోండి, ఆ వర అందంగా ఉందని కొనేస్తావా, కొనం. మంచి అందంగా ప్యాక్ చేసేసిన చీరను కొనేస్తావా, చీర చూసుకునే కొంటాం మనం, ఆ ప్యాక్ చేసినటువంటి కాగితాన్ని చూసుకునే అవ్వడం కూడా మనం. అంబికా దర్బార్ బతి కొంటున్నామంటే మనం ఆ పై ప్యాకెట్ను చూసుకుంటలా, లోపల ఉండే సువాసనను పెట్టుకుంటున్నాం, అది మర్చిపోకూడదు మనం. జ్ఞానం అదిగో ఆ అంబికా దర్బార్ బత్తి లాంటిది. ఆ పైన ఉన్నటువంటి మామూలు కేసు తాత్కాలికంగా అది పెట్టడానికి ఉపయోగించాలి, ఏదో ఒకటి పెట్టడానికి ఉపయోగించేటటువంటిది అది. కాబట్టి మానవ శరీరం అలాంటి వర, ఆ లోపల ఉండే జ్ఞానము దానిని చూసుకుంటూ ఉంటారు జ్ఞానులైనటువంటి వారు. కర్మను అనుసరించి శరీరం వస్తుందని తెలుసు కాబట్టి నా మటుక్కు నేను 60,000 సంవత్సరాలు పైనుంచి కిందకు పడ్డానికి పడింది నాకు. స్వర్గం నుండి పడిన వారు చాలా కాలం స్వర్గంలో సుఖాలు అనుభవించాక 60,000 సంవత్సరాల తర్వాత నేను భూలోకానికి వచ్చాను అంటే స్వర్గం నుంచి ఆ పైన ఊర్ధ్వలోకాల్లో ఇంకెంతకాలం ఉన్నాను, బ్రహ్మాది లోకాల్లో 10,00,000 సంవత్సరాలు కూడా ఉన్నాడట ఆయన. స్వర్గంలోకి వెళ్ళిన వాడికి మినిమం 60,000 ఇయర్స్ పడుతుంది అన్నారు సుఖాలు అనుభవించడానికి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు వెనక్కి వస్తారు. స్వర్గంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎవడైతే తపస్సు మొదలైనవి ఆచరిస్తాడో వాడికి భూలోకానికి తిరిగి రాడు. పుణ్యలోకాల నుంచి భ్రష్టులైన వారి కిందకి పడిపోతూ 60,80 సంవత్సరాల పాటు అంతరిక్షంలో ఉంటారు. అది పుణ్యాత్ముల యొక్క లక్షణం. అదే పాపాత్ములైతే ఆ పాపాలు ఎప్పుడు నరకంలో ఎంతకాలం అనుభవిస్తారో, ఎప్పుడు నరకం నుంచి కిందకు పడతారో వారికే తెలియదు. పాపం అంత భయంకరమైనది. ఇంకా పైనుంచి కిందకి పడుతున్నటువంటి కాలంలో భూమి మీదకి పతనం అయిపోతున్న వాళ్ళని
భయంకర అయిన వాడి కోరలు కలిగిన రాక్షసులు పీడిస్తారు. ఆ రాక్షస పీడ అనుభవించిన తర్వాతే వాడు మానవ జన్మో కుక్క జన్మో నక్క జన్మో కోడి జన్మో ఇవి ఎత్తుతూ ఉంటాడు. ఆ జన్మ ఎలా ఉంటుందో చెబుతున్నారు విను. మానవుడైతే వాడి యొక్క జన్మ ఎలా ఉంటుందంటే, రజోవతి అయినటువంటి స్త్రీ గర్భంలో పురుషుని రేతస్సు ద్వారా ప్రవేశించి మానవ రజస్సు క్రమక్రమంగా పరిణామం చెంది గర్భమై పురుషాకారాన్ని ధరిస్తుంది, లేక స్త్రీ ఆకారాన్ని ధరిస్తుంది, మానవాకారం చెందుతుంది. అదే కొన్ని జీవులు వనస్పతులుగా, ఔషధులుగా, వాయువుగా, నీరుగా, పృథివిగా, అంతరిక్షంగా, నాలుగు కాళ్ళు కలిగిన జంతువులుగా, గుడ్లుగా రకరకాల ఆకారాలు పొందుతాయి. అవి ద్విప్రాణాలు, రెండు కాళ్ళు కలిగిన ప్రాణులు అవ్వచ్చు, చతుష్ప్రాణులు అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ కాళ్ళు ఉన్నవి అవ్వచ్చు, లేక అసలు కాళ్ళే లేని ప్రాణులు అవ్వచ్చు. వారి వారి యొక్క కర్మాచరణాన్ని బట్టి ఆ గర్భాలలో ప్రవేశిస్తూ ఉంటారు. అష్టకుడు విన్నాడు, అన్యద్వపుర్విదధాతీహ గర్భముదాకోసిత్కేన కామేన యాతి ఆపద్యమానో నరయో నిమేతామాచక్షమే సంశయం పృచ్ఛతస్త్వం. మానవ లోకంలో ఆయా శరీరాలు పొందుతూ ఉంటారు జీవులు. వారు తమ తమ సంకల్పాన్ని అనుసరించి శరీరం పొందుతారా, లేక భగవంతుడు ఇస్తాడా? నేను ఈ శరీరం పొందాలి అనుకుని అలా పొందుతాడా లేదా అనగానే చిరునవ్వున పెట్టాను. అలా ఎవడికి కావలసిన శరీరాన్ని వాడు పొందాలి అంటే దాని వెనక మహత్తరమైన తపస్సు ఉండాలి. గొప్ప పుణ్యం చేసి కూడా ఇతరులను అవమానించి నేను భూమి మీద పడిపోతున్నప్పుడు సజ్జనుల మధ్యలో పడగాలి అనుకోగానే సజ్జనుల మధ్యలో పడ్డా, అక్కడ పుణ్యం ఉంది. అలా పుణ్యము లేని విహీనులు, పుణ్యవిహీనులైన వాళ్ళు భూమి మీద పడిపోయినప్పుడు తాము అనుకున్న జన్మలు పొందరు. వారి కర్మను అనుసరించి వారిని ఏ ఇంట్లో పడేయాలో అక్కడ పారేస్తారు. శతాంధా కోపం ప్రవిశంతి, 100 మంది గుడ్డాళ్ళంతా ఒకటి చేతులు ఒకళ్ళు పుచ్చుకుని నూతిలో పట్టారట. ఒకటి చేయి ఒకటి పుచ్చుకుని గుడ్డాళ్ళు నడుస్తున్నారు, దారిలో ఒక నుయ్యి వచ్చింది. ముందు గుడ్డాడు కదా, కనపడదు, వాడు అందులో పడ్డాడు, వాడు చెప్పలేడు. వెనకాతలు వాడు వచ్చాడు, వాడు వెనకాతలు ఒకటి తర్వాత ఒకటి చేయి ఒకటి పుచ్చుకుని వెళ్ళారుగా, అంతా నూతిలో పడ్డారు. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎన్ని విచిత్రాలైన కర్మాలు చేసిన జనాలందరినీ ఒకే తోట పారేస్తాడట. ఒక ఇంట్లో చూడండి, అన్నగారికి అదే కర్మ, చెల్లెలికి అదే కర్మ, తమ్ముడికి అదే కర్మ. ఒక ఇళ్లలో ఎవ్వడికి పెళ్ళిళ్ళవు, లేదా ఒక ఇళ్ళల్లో అందరికీ రోగాలే, ఒక్కొక్కళ్ళ ఇళ్లలో ఎవ్వడికి డబ్బు సంపాదించాలో సంపాదించలేరు, అందరినీ ఏరిగోరు అక్కడ పారేస్తాడు దేవుడు. ఇంత చిత్రమో చూడండి, అంటే ఈ కర్మ అనుభవించవలసిన వాళ్ళందరూ అక్కడ చేరారన్నమాట. ఒక ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, వద్దంటే అనారోగ్యాలు, ఎన్ని మందులు ఇవ్వండి, అక్కకి అనారోగ్యం, చెల్లెలికి అనారోగ్యం, తమ్ముడికి అనారోగ్యం, తండ్రికి అనారోగ్యం, తాతకి అనారోగ్యం, అందరూ ముక్కుతూ ములుగుతున్నమాట. ఒక్కో ఇంట్లో అందరూ ధన్యాత్ములే, అందరూ మహాత్ములే ఉంటారు, అంటే వీళ్ళందరూ అక్కడ చేరతారనమాట. ఒక్కో ఇంట్లో అందరూ జ్ఞానులే, ఒక్కో ఇంట్లో అందరూ హాయిగానే ఉంటారు. ఏమిటిది, వారి సుకృత దుష్కృతాలు అందరూ సామూహికంగా అనుభవించవలసిన వాళ్ళు, పూర్వజన్మ బంధం అక్కడ, వాళ్ళందరూ ఓ దోడ పారేస్తాడు భగవంతుడు. కాబట్టి తమ కోరికలను అనుసరించి స్వర్గం నుంచి పతనం కారు, నరకం నుంచి పతనం కారు. కానీ మానవ లోకంలో తాము కర్మాచరణ